ಗೃಹಿಣಿಯನ್ನು ಹತ್ತಿರ ಬಂದರು. ಇದೇನಾದ ಪಣಿ ಮಾಡಿ ಪ್ರಕರಣಿಸಿದ್ದೀಯ, ನಮ್ರತ್ತು ಶ್ರದ್ಧತೋ ಭಕ್ತಿತೋ ಓ ಪನಿ ಪನಿ ಪ್ರಾರಂಭಿಸಿನಪ್ಪುಡು ಪ್ರಾರಂಭವನ್ನು ತನ್ನ ಸಹಕಾರ ಉಂಟಾಗಿಪ್ಪಿನ ಸ್ಲೋಗ ಸ್ಟಡಿಗ ಸಹಕಾರ ಹೊಂದುತ್ತೆ. అయితే మనం అది హృదయపూర్వకంగా పని మనం హృదయపూర్వకంగా చెయ్యాలి, నిండి మనస్తుడు చెయ్యాలి, నిరాడంబరంగా చెయ్యాలి, నిరహంకారంగా చెయ్యాలి. చేస్తుంటే ఆ పని సక్సెస్ అవుతుంది. మనం భౌతికంగా కానీ భౌతిక రంగంలో కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ అభివృద్ధిలోకి రావాలంటే ముందు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం లేకుండా అభివృద్ధిలోకి రావటం చాలా కష్టం. చాలా మంది మానసిక అనారోగ్యానికి గురయ్యే వాళ్ళు కూడా కారణం ఆత్మవిశ్వాసం లేకపోవటం వల్ల. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. మనం బాహ్య సంఘటనలు బాహ్య పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. బాహ్య సంఘటనల ప్రభావం మన మెదడు మీద పడకుండా ఉండాలంటే మనకు ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఆత్మ విమర్శ ఆత్మజ్ఞానానికి ఎలా అయితే సహకరిస్తుందో ఆత్మవిశ్వాసం మన జీవితంలో సక్సెస్ అవటానికి కూడా ఆత్మవిశ్వాసం అలా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ఆధ్యాత్మిక చింతన అనేది అది ఎవరికో కాదు, మనకు సంబంధించిన విషయం. మన మైండ్ ఎడ్యుకేట్ అవుతుంది. ముఖ్యంగా మరణానంతర జీవితం ఏదో అవుతుంది, మనం మరణించిన తర్వాత ఏదో అవుతుంది. అది కాదు ఇక్కడ ముఖ్యం. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కాపాడుకోవటానికి ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఆత్మవిద్య ఎంతో ఉపయోగపడుతుంది. మనం శరీరం ఉందని చెప్పి ఎక్కడో చోట ఉండాలి. ఎక్కడన్నా సమాజ మధ్యంలో ఎక్కడికైనా కాశీ ఉన్నా సమాజం ఉంటుంది, గయన్నా సమాజం ఉంటుంది, అరుణాచలమైనా సమాజం ఉంటుంది, ఎక్కడైనా సమాజం ఉంటుంది. అలాగే సమాజంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, కుటుంబ పరంగా సమస్యలు వస్తూ ఉంటాయి, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి, ఆ సమస్యను విడిచిపెట్టి పారిపోవటానికి కాకుండా ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా ఆత్మజ్ఞానం, ఆత్మ విద్య విద్య బాగా ఉపయోగపడుతుంది. అంతే మీరు సాధన చేయటం అంటే లోపల మన బంగారం మన హృదయంలోనూ ఉంది, జ్ఞానం హృదయంలోనూ ఉంది. ఇక్కడ పుస్తకాల్లో ఉన్నది ఇన్ఫర్మేషన్, వస్తువు మన హృదయంలో ఉంది, చైతన్యం మన హృదయంలో ఉంది, బ్రహ్మం ఆత్మారాముడు మన హృదయంలో ఉన్నాడు, శాంతి మన హృదయంలో ఉంది. మన బంగారం ఎక్కడో లేదు మన హృదయంలోనూ. ఈ బంగారం కోసం ఎక్కడో ఎక్కడో వెతుకుతాం. భగవంతుడు మనకు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకోవటం కంటే సమీపంగా ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన ప్రాణానికి ప్రాణమై ఉన్నాడు, మన మనస్సుకి మనస్సై ఉన్నాడు, మన మనస్సు మూలంలో ఉన్నాడు, మన ప్రాణానికి ప్రాణమై ఉన్నాడు. మన శరీరం కంటే మన ఇంద్రియముల కంటే బహు సన్నిహితంగా భగవంతుడు మనం ఉన్నాడు, దూరంగా ఉన్నాడు అనుకోవటం కంటే మనకు సన్నిహితంగానే భగవంతుడు ఉన్నాడు అనుకుంటే సాధనకు ఉపయోగపడుతుంది. వైకుంఠంలో ఉన్నాడు నారాయణుడు, కైలాసంలో ఉన్నాడు శివుడు, అలా అలవాటు పడ్డాం మనం. కానీ భగవంతుడు అంతటా ఉన్నాడు, అక్కడ వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, లంకల కోవేట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు ఏమి చోట ఉంటూ అంటున్నాడు. మనం పురాణాలు చదివేటప్పుడు హరిభక్తుడని అనుకుంటాం ప్రహ్లాదుడు. ప్రహ్లాదు ఎవరంటే మహావిష్ణు యొక్క భక్తుడు, నారాయణ భక్తుడు, హరిభక్తుడు. హరి అంటే ఎక్కడ ఉంటాడు, నారాయణుడు ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నాం మనం. వైకుంఠంలో ఉన్నాడు. ఏ రకమైన వికారాలు లేనిది వైకుంఠం. మనకు కూడా వికారాలు లేకపోతే మనం కూడా వైకుంఠంలోనే ఉంటాం. వైకుంఠం అంటే వికృతులు లేనిది, వికారాలు లేనిది వైకుంఠం. మనకు కూడా వికారాలు లేకుండా వికృతులు లేకుండా ఉంటే ఇప్పుడే ఇక్కడే మన హృదయంలోని వైకుంఠం మనకు వ్యక్తం అవుతుంది. హిరణ్యకశిపుడు అడిగాడు ప్రహ్లాదుని, ఎక్కడున్నాడు విష్ణువు, గొప్పనాడు హరి అని. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, అంటే ఏవి హరిని ఉపాసించాడు ప్రహ్లాదు. మా హరి మా విష్ణువు వైకుంఠంలో ఉన్నాడని చెప్పలేదు ప్రహ్లాదుడు, అంతటా ఉన్నాడు అని చెప్పాడు. మా విష్ణువు మన అందరూ ఏమనుకుంటాం, విష్ణువు వైకుంఠంలో ఉన్నాడని కానీ కనుక ప్రహ్లాదుడు హిరణ్యకేశుడు నీ ఎక్కడున్నాడు, నీ విష్ణువు నీ హరి ఎక్కడున్నాడు అన్నాడు. మా హరి వైకుంఠంలో ఉన్నాడని చెప్పలేదు, అంతటా ఉన్నాడు మా హరి అన్నాడు. అప్పుడు ఈ స్తంభం ఇదో పక్కన స్తంభం ఉంటే ఈ స్తంభం చూపించి ఇక్కడ కూడా ఉన్నాడు అన్న. అంతటా ఉన్నాడు స్తంభం లేకుండా ఎలా ఉంటాడన్నాడు. అప్పుడు గదపుచ్చుకునే స్తంభం కొడితే స్తంభం నుంచి హరి వస్తాడు. అంతటా ఉన్నాడు అంటే అక్కడ ప్రత్యేకంగా ఎక్కడి నుంచి ఒక స్తంభంలో తెచ్చాడు అంటారు. అక్కడ అంతటా ఉన్నవాడు స్తంభంలో ఉన్నాడు. స్తంభంలో ఉన్నవాడు కూడా రూపాన్ని తీసుకున్నాడు అంతే. ప్రహ్లాదుడు ఉపాసించిన దైవం కేవలం వైకుంఠం మన దేవుడే కాదు, అంతటా వ్యాపించినటువంటి హరిని, అంతటా వ్యాపి విష్ణువు అంటే వ్యాపించిన వాడు అన్నారు. కొంచెం సాధన అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎక్కడో ఉన్నాడని మనం ప్రజెంటెన్స్ వేస్ట్ చేస్తున్నాం, వర్తమాన కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. చనిపోయిన తర్వాత ఏదో వస్తుంది, లేదా 2003 సంవత్సరం 2004 సంవత్సరం ఏదో వచ్చేస్తుంది, 2005 సంవత్సరంలో ఏం వస్తుంది, ఏమీ రాదు, జబ్బు వస్తుంది. మనకి వయసు వచ్చే కొద్దీ జబ్బులు వస్తాయి. 2006 సంవత్సరంలో ఏదో వచ్చేస్తుంది, 2007 సంవత్సరం ఏదో వచ్చేస్తుంది, 2003 సంవత్సరం ఎదుర్కోవటం మనం అందరం చేసి పోయినారు. 1 సంవత్సరాన్ని ఎదుర్కోవటం, 2004 వచ్చేస్తుంది, 2006 వచ్చేస్తుంది, 2007 మనం అందరం ఇలా కాలాన్ని పాడు చేస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఈ భవిష్యత్తు కాలం గురించి ఎక్కువ ఆలోచించి వర్తమాన కాలాన్ని ఉపయోగించుకోవటం లేదు. మనం వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మనం భౌతికంగా అభివృద్ధిలోకి వస్తాం, ఆధ్యాత్మికం కూడా అభివృద్ధిలోకి వస్తాం. వర్తమాన కాలాన్ని గాలికి వదిలేసి ప్రజెంటేషన్ పూర్తిగా వదిలేసి ఆ సంవత్సరం ఏమొస్తుంది, ఆ సంవత్సరం ఏమొస్తుంది, ఆ సంవత్సరం ఏమొస్తుంది అంటే ఈ సంవత్సరంలో ఉన్నాం కదా మనం, ఇప్పుడు సవీనంగా ఉండాలి కదా, ఈ కాలాన్ని ఉపయోగించుకోవాలి కదా. భగవంతుడు ఏం చెప్పాడు, నేను కాలరూపంలో ఉన్నానని చెప్పాడు. ఆ కాలాన్ని ఉపయోగించుకోవడం మనకు తెలియటండేది. ప్రజెంటేషన్ బాగా ఉపయోగించుకోవాలి. ప్రజెంటేషన్ బాగా ఉపయోగించుకుంటే ది ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తు కాలం బాగా ఉంటుంది. అంతేకాని వర్తమాన కాలాన్ని వదిలేసి భవిష్యత్తు కాలం గురించి ఆలోచించడం మనకి ఏది మంచిది కాదు. దానివల్ల మనకి భౌతికంగానే మంచిది కాదు, ఆధ్యాత్మికంగా కూడా మంచిది కాదు. సరే హరి అంతటా ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మరి అంతటా ఉన్న వస్తువు అంతటా ఉంటే మన సాధారణకి ఏంటి? భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో, మీ అందరి హృదయంలో ఆత్మగా ఉన్నాను, చైతన్యముగా ఉన్నానని చెప్తున్నాడు. మరి ఇంకా సాధారణకి ఉన్నాడు కదా, దేనికి సాధన? అందరూ సాధన చేయండి, సాధన చేయండి అని చెప్తున్నాడు కదా, దేనికోసం సాధన చేయటం? ఉన్నాడు కదా, లేకపోతే వాడిని వాడిని తెలుసుకోవడానికి సాధన. ఆల్రెడీ ప్రజెంట్, ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నాడు కదా, దేనికోసం ఇంకా సాధన? ఉన్నాడు, వాడిని ఏం కనిపెట్టక్కర్లేదు. మనం ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోతే, ఒక ప్రాంతంలో ఉండి మరొక ప్రాంతంలో లేకపోతే, ఒక క్షేత్రంలో ఉండి మరొక క్షేత్రంలో లేకపోతే వాడు ఈశ్వరుడు కాదు. అంతటా ఉన్నాడు. మనం శరీరం పుట్టక ముందు ఉన్నాడు, శరీరం ఉన్నప్పుడున్నాడు, శరీరం మరణించే కూడా ఉంటాడు, వాడు ఎక్కడికి వెళ్ళడం ఉన్నాడు. అది సాధన దేనికంటే ఉంది వస్తువు ఉండి లోపల ఉండి మనం ఆత్మలోనే ఉన్నాం, ఉన్నామని తెలియట్లేదు. మనం చైతన్యంలోనే ఉన్నాం, ఆత్మలోనే ఉన్నాం, కానీ ఉన్నామన్న సంగతి తెలియటండేది. ఆ తెలియటానికి ఎవరెడ్డు వస్తున్నారంటే రాగద్వేషాలు అడ్డు వస్తుంది. ఏ కారణాల వల్ల మన మనస్సు బాహ్యముఖానికి వెళుతుందో, లైక్స్ డిస్లైక్స్, మీరు ఎవరింటికి వెళ్ళి చూడండి, ఏ గ్రామం వెళ్ళి చూడండి, ఏ దేశం వెళ్ళి చూడండి, ఏమీ లేదు, వింతలు ఏమీ లేదు. ఏదో చిన్ననాళ్ళు ఉన్నాయి, అమెరికాలో పెద్దనాళ్ళు ఉన్నాయి, కానీ మానవ స్వభావం ఎక్కడికైనా ఒకటే. అంచేది ఇప్పుడు మనం ఉంది, మన బంగారం మన హృదయంలోనే ఉంది. సాధన దేనికంటే మనం అందరం మరణిస్తున్నాం, ఆ మరణానికి మరణం తీసుకురావాలి, అది దానికి సాధన. మరణానికి మరణం తీసుకొస్తే అమృతత్వం కలుగుతుంది మనకు. మరణానికి మరణం తీసుకురావడానికి సాధన. దేనికి మరణం ఉంది? శరీరానికి మరణం. మన హృదయంలో ఉంటే చైతన్యానికి, బ్రహ్మమ్మకు ఒక చావు లేని సత్పదార్థం ఉంటుంది హృదయంలో, దానికి మరణం లేదు. మరణానికి మరణం తీసుకురావటం అంటే మరణం లేని వస్తువుని కనుక మనకు తెలుసుకుంటే మనకు మరణం లేదని సంగతి తెలుస్తుంది. అది మరణానికి మరణం తీసుకురావటమే సాధన యొక్క కాదు. అయితే హృదయంలోని వస్తువు మనకి ఎలా ఎత్తనంతుంది? అది ఉంది, అందులో ఉన్నాం, ఆత్మగానే ఉన్నాం, అందులోనే ఉన్నాం, అందులో సందేహం లేదు. కానీ అది నిన్న ఉన్న సంగతి మనకు తెలియటం లేదు. అంచేది మన వేదన వెంటాడుతుంది, దుఃఖం వెంటాడుతుంది. అంచేది రాగద్వేషాలు, ఈత రాగ భయ క్రోధ. స్వామి చెప్తున్నారు ఇప్పుడు నువ్వు రాగంలోంచి విడుదలవు. రాగం వేరు, దలి వేరు. రాగం అంటే అక్కడ మోహం. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, ఏం చెప్పారంటే దయ మంచిదే కానీ రాగం మంచిది కాదని చెప్పారు. రాగం అంటే అక్కడ మాయలోకి వస్తుంది, మోహంలోకి వస్తుంది. దయ అనేది మంచిదే, కంపాషన్ మంచిదే. దయ మంచిదే కానీ రాగం మటుకు మంచిది కాదు. దయ ఎప్పుడు యూనివర్సల్ గా ఉంటుంది, రాగం అనేది పరిమితిగా ఉంటుంది. ఆ కుటుంబానికి లేక కుటుంబంలో సభ్యులకి రాగానికి లిమిటేషన్స్ ఉంటాయి, దయకి లిమిటేషన్స్ ఉండవు. స్వపర భేదం ఉంటుంది రాగానికి. స్వపర భేదం దయకు ఉండదు, కంపాషన్ ఉండదు, స్వపర భేదం ఉండదు. అదే రామకృష్ణుడు చెప్తాడు, అక్కడ రాగం అంటే మాయ, దయ మంచిదే కానీ మాయ మంచిది కాదని. దయ మంచిదే, మీరు కల్టివేట్ చేయండి, కానీ మాయ మీటికి మంచిది కాదు. మాయ ఆ రోజు కాదు, స్వభావం ఇరికైపోతుంది మాయలో ఉన్న వాడికి, వాడికి పరిమితి అయిపోతుంది. వాడికి ఉన్న అద్దె ఒక అద్దెలో ఒక పరిమితులు ఇరుక్కుపోతాడు. మాయ ఉన్నవాడు మరణిస్తూ ఉంటాడు, జన్మిస్తూ ఉంటాడు, జన్మిస్తూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు. రాగం ఉన్నవాడు మాయలో ఉన్నవాడు మరణాన్ని, మరణానికి మరణం తీసుకురాలేడు. తర్వాత మనం లేనిపోయిన విషయాలని ఎక్కువ ఊహించుకుని భయపడతా ఉంటాం. ఏదో ఊహించుకుంటూ ఉంటాం. మనం ఊహించుకున్నట్టుగా ఏదో చెడ్డ జరుగుతుంది అనుకుంటా, చెడ్డ జరగదు. ఏదో చెడ్డ జరిగిపోతుందని ఊహించుకుంటూ ఉంటాం, దాన్ని బట్టి భయం తెచ్చుకుంటూ ఉంటాం. మానవుడికి అశాంతి రావడానికి వచ్చే కారణాల్లో భయం ఒకటి. భూసేకం చెప్తాడు, ఒక ఇంగ్లీష్ పాయింట్ చెప్తాడు, మీరు దేనికి ఒక భయానికి తప్పించి దేనికి భయపడకండి. భయానికి ఉంటే భయపడాలి, ఇంకా దేనికి మీరు భయపడక్కడు. భయపడవలసిన విషయం అంటే ఏం లేదు. ఆ ఈశ్వర సంకల్పం ప్రకారం ప్రతిదీ జరుగుతుంది. ప్రతి చిన్న సంఘటన కూడా ఈశ్వర సంకల్పం జరుగుతుంది. అది మనకు అర్థం కావటం లేదు. ఆ ఈశ్వర సంకల్పం జరిగిందంటే ఈశ్వర సంకల్పం ప్రకారమే జరుగుతుందని మనకు అర్థం కానప్పుడు భయం వస్తుంది. అయితే భయం వల్ల కూడా భయంలోంచి విడుదల పొందు, రాగంలోంచి విడుదల పొందు. అది కృష్ణుడు చెప్తాడు, అన్నిటిలో రై దౌర్బుణ్యం అత్యంత నీచమైంది అని. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల మనిషి పతనం అయిపోతాడు. అడుగు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల మానసిక ఆరోగ్యం చెడుతుంది, శారీరక ఆరోగ్యం చెడుతుంది. కొంతమందికి సబ్జెక్ట్ అవగాహన ఉండదు, ప్రతి విషయానికి తిక్క పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండదు వాళ్ళకి. ప్రతి విషయానికి తిక్క పెట్టుకున్న వాళ్ళు చూడని పెచ్చోడికని తయారవుతారు. వాళ్ళు బాగా తెలియదు మనం చెప్తే వినరు. ఈ తిక్క వాళ్ళు పెచ్చోళ్ళు అవుతారు పరిణామాలు. అంటే మనసుని మనం మన మానసిక ఆరోగ్యం కాపాడుకోవాలి, మెంటల్ హెల్త్ కాపాడుకోవాలి. ఇప్పుడు సాధన దేనికి ఉంటుంది, హృదయంలో భగవంతుడు ఉన్నాడు కదా, ఈశ్వరుడు ఉన్నాడు, నేను అంతర్యామగా ఉన్నా, నేను సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, మహావిష్ణువు, భగవంతుడు, కృష్ణుడు చెప్తున్నాడు. హృదయంలో నేను అహమాత్మ గుడాకేశ అందరి హృదయంలో ఆత్మగా ఉన్నానని చెప్తున్నప్పుడు ఇంకా ఆయన కనిపెట్టేందుకు ఉన్నానని చెప్తున్నాడు కదా. అయితే అది మనకు అనుభవం లేదు. మన మనకి ఆ వస్తువు హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో, చావులేని ఏ సత్పదార్థం ఉందో అది మనకు అనుభవం లేదు. ఉన్నా అందులో కానీ దాని తాలూకు మనకు అనుభవం లేదు. అనుభవం ఎందుకు రావటం లేదంటే, ఒకటి కామక్రోధాల కారణం, వాటిని తొలగించుకోవటానికి సాధన ఎక్కగాను. ఆల్రెడీ అది ఉన్నదేదో ఉంది, అది మీకు అనుభవంలోకి రావడానికి ఏ విషయాలైతే అడ్డొస్తున్నాయో వాటిని తొలగించుకోవడానికి మీ సాధన ఉద్దేశించబడింది. సాధన అంతవరకు ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, ఏదో నైడు తలంపులు వస్తూ ఉంటుంది. ఇప్పుడు జపం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. జపం అంటే ఏంటి, ఏదో ఒక తలంపు ఇదన్న భగవంతుడి నామం తీసుకుంటారు. భగవంతుడికి అనేక నామాలన్న మీకు ఇష్టమైన నామం తీసుకోవచ్చు. అన్ని పేర్లు భగవంతుడియే, మీకు ఇష్టమైన నామం తీసుకోవచ్చు. ఆ జపం చేయటం వల్ల మీకు ఉపకారం ఏంటంటే, అక్కర్లేని తలంపులు, ఈశ్వర స్టార్స్, ఉపయోగలేని తలంపులని మీకు రావటం మానేస్తే జపం చేయటం వల్ల. అప్పుడు ఎనర్జీ వేస్ట్ అవ్వదు. అని జపం మన వాళ్ళు పూర్వీకులు పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే, ఇది ఒక డివైన్ నేమ్ తీసుకుని నువ్వు అలా జపించడం వల్ల నీకు ఇతర తలంపులు రావటం ఆగిపోతాయి. అది మీకు మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మనస్సుకి లోచూపు కలగటానికి కూడా జపం ఉపయోగపడుతుంది. తర్వాత ధ్యానం, వాళ్ళు ధ్యానం పెట్టారు. ధ్యానం అంటే ఏంటి, ఏదో ఒకే వస్తువు మీద మనస్సు నిలబెట్టించడం, మీ ఫేవరెట్ గాడ్ గురువు మీద కానీ, లేకపోతే భగవంతుడి అవతారాల్లో రాముడు కృష్ణుడు ఎవరు, కొంతమంది విష్ణుగుప్తులు అంటా అంటారు మా విష్ణువు చాలా అవతారాలు ఇచ్చారంటే మీ శివుడేమో అవతారాలు, శివుడేమో అది ఇచ్చే అవతారాలు. ఆ శివకేశ్వ దేవంలోకి వెళ్ళక్కడ నూకలు దుమ్ము పడుతుంది ఆ దేవంలోకి వెళ్ళి. ధ్యానం ఒకే వస్తున్నది మనస్సు నిలబడి అది మీ గురువు అవ్వచ్చు. తర్వాత లేకపోతే అవతార పురుషుల్లో ఎవరైనా ఒక అవతార పురుషుడు అవ్వచ్చు. ఎక్కడో చోట మీ మనస్సును నిలబెట్టి ఉంచాలి. ఏక వస్తువు మీద ఒకే వస్తువు మీద మనస్సును నిలబెట్టి ఉంచడం ధ్యానం. అలా మీరాబాయ్ ఉందనుకోండి, ఆ కృష్ణుడు రూపమే, కృష్ణుడు రూపం కృష్ణుడి నామం మీరాబాయ్. ఆ కృష్ణుడి రూపాన్ని ధ్యానం చేసి కృష్ణుని నామాన్ని స్మరించుకుని ధ్యానం చేసి ధ్యానం చేసి ఎక్కడికి వెళ్ళింది, అది ఆత్మానుభవం కలిగింది, ఆ సత్యానుభవం కలిగింది, చైతన్య స్థాయిని అందుకో. మనం ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధిస్తున్నామో మనకు నిజం తెలియటైనా మనం ఆరాధించే దేవతా స్వరూపుడు తెలుసు, ఆయన నిజం దగ్గరికి మనల్ని తీసుకెళ్తాడు. మన గురువుకి మనకు నిజం ఏదో తెలియట్లేదో మనం అర్చన చేసే గురువుకి తెలిసేయడం నిజము. అంటే మనం ఆ గురువు ఆ నిజం దగ్గరికి తీసుకెళ్లే వరకు గురువు విడిచిపెట్టడం. కానీ ఒక్క విషయం, మనం అందరం కూడా ఈశ్వరుని అనుగ్రహంలో ఉన్నాం, గురువు అనుగ్రహంలో ఉన్నాం కానీ తెలియటం లేదు. మనం అందరం ఎవరు అనుగ్రహంలో ఉన్నాం, గురువు అనుగ్రహంలో ఉన్నాం, ఈశ్వరుని అనుగ్రహంలో ఉన్నాం. ఈశ్వరు భక్తి, ఈశ్వరుడు పాదాలు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. కానీ ఈశ్వరు దయలో ఉన్నాం, ఈశ్వరుడు కరుణలో ఉన్నాం, ఈశ్వరు అనుగ్రహంలో ఉన్నాం, కానీ ఉన్నామని తెలియటం లేదు. అవి ఉన్నామని తెలిస్తే మనం భయరహిత స్థితిని పొందుతాం. మనకు అసాధ్యం ఉంది కానీ, మన అహంకారానికి అసాధ్యం ఉంది కానీ భగవంతుడికి అసాధ్యం అంటే ఏమో లేదు. భగవంతుడికి అన్ని సాధ్యమే, ఆయన అనుగ్రహంలో మనం ఉన్నాం. ఒకసారి మనం ఏమనుకుంటామంటే మనకు అనుకూలమైన సంఘటనలు జరుగుతుంటే భగవంతుని దయ మన మీద ఉందనుకుంటాం. మనకు అనుకూలమైన సంఘటనలు జరగకపోతే భగవంతుని దయ లేదనుకుంటున్నాం. ఒకసారి అనుకూలమైన సంఘటనలు జరగకపోవటం కూడా ఏదో మంచి కోసమే అలా జరుగుతుంది, అది మనకు తెలియదు, తొందరపడతాం. అంటే ఈశ్వరుడు రక్షణలో ఉన్నాం, ఆయన దయలో ఉన్నాం, ఆయన కరుణలో ఉన్నామని గుర్తింపు మనకు రావటం లేదు. అది భక్తుడికి సాధ్యం అది గుర్తించటానికి, భక్తి లేని వాడికి అది గుర్తింపు సాధ్యం కాదు. తర్వాత ముందు మనకు ఆత్మజ్ఞానం అయ్యో చైతన్య హృదయముడు ఈశ్వరుడు ఉన్నాడు. సరే ఆ విషయాన్ని ఆటించండి. ఇప్పుడు మనం అందరం చేయవలసింది, మీరు నేను అందరం చేయవలసింది ఏంటంటే, మనం అందరం ఒకే లాంచిలో ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మనం అందరం చేయవలసింది ఏంటంటే సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. బ్రహ్మను గుణాతీతమని చెప్తారు. అంటే గుణాతీతం అంటే రజోగుణానికి, తమోగుణానికి, సత్వగుణానికి అతీతం, గుణాతీతం అని చెప్తారు. సరే అది ఉంచండి. మనం అందరం ఏం చేయాలంటే సాధన ఇదే, సాధన అంటే ఇది, తమోగుణాన్ని తగ్గించుకోవాలి, రజోగుణాన్ని తగ్గించుకోవాలి, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయగానే దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయి. సత్వగుణం కూడా గుణమే కదా, సత్వగుణాన్ని ఎలా తొలగించుకోవాలి, ఎలా తొలగించుకోవాలి అనుకోకూడదు. అలా అనుకుంటే ఎహం చేరతుంది, పరం చేరదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సత్వగుణం గుణమే కానీ చాలా మంచి గుణం, అది చాలా మంచి గుణం. ఆ సత్వగుణం మనకు లోచూపు కలిగజేస్తుంది, అంతర్దృష్టి కలిగజేస్తుంది, ఆత్మజ్ఞాన సంపార్జనకి సహకరిస్తుంది. ఆత్మజ్ఞాన సంపార్జనకి సహకరించి దాని అంతరనే తప్పుకుంటుంది. కానీ సత్వగుణం మనం లాక్కోకూడదు. దాన్ని లాక్కోకుండా లాక్కుంటే ఇష్టానికి పరానికి చెడు. దాని ఎలాగా కురిపి పెచ్చు ఉంటుంది చూడండి, ఇప్పుడు కురిపి తగ్గిపోయిందా చిన్న పెచ్చు కడుతుంది, ఆ పెచ్చు దాని అంతరే ఊడిపోతుంది. మనం బలవంతం అయితే మళ్ళీ చీము పడుతుంది. అది అలాగే సత్వగుణాన్ని ఏం చేయాలంటే మనం దాన్ని పోగొట్టుకోవడం, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. రజోగుణం తగ్గించుకుంటూ రావాలి, తమగుణాన్ని తగ్గించుకుంటూ రావాలి. సత్వగుణం మీకు ఎప్పుడు ఏంటంటే, సత్వగుణంలో మీరు ఉంటే మీ శరీరం మీకు దూకిడా ఉంటుంది. సత్వగుణం కనుక మీకు ఉంటే అసలు మనస్సు మీకు దూకిడా, అసలు మనస్సు ఉందా లేదా అనిపిస్తుంది. శరీరం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. బాహ్యమైన సంఘటనలు ప్రభావం మీ బ్రెయిన్ మీద ఏం పడదు. అసలు ఈ ప్రపంచంలో ఏదో ఉందనుకుంటున్నారు, ఏమీ లేదు, ఉన్నదంతా కూడా చాలా మంది లోకంలో జరిగే సంఘటనకు అప్సెట్ అవుతున్నారు. అలా పోదు ఎవరన్నా, అలా లోకంలో ఏ సంఘటన జరిగిన మీ అప్సెట్. మీ అబ్బాయి పెళ్లి అయిపోయింది అనుకోండి, మీ అబ్బాయికి పెళ్లి అయిపోయిన తర్వాత నీ మీద కొంచెం ఇష్టం తగ్గుతుంది, వాళ్ళ అబ్బాయి నీ కోళ్ళ మీద వాడికి ఇష్టం పెరుగుతుంది. ఏంటి మా అబ్బాయి మాకు దూరం అయిపోతున్నాడు, మా కోళ్ళకి దగ్గర అయిపోతున్నాడు, ఏడుస్తూ కూర్చోకుండా అది లోకం యొక్క స్వభావం అనుకోండి. ఏడుస్తూ కూర్చుంటే సాధన చెడిపోతుంది, అది లోకం. మీరు ఎవరికైనా ఉపకారం చేశారనుకోండి, అనుకోండి మీరు ఎవరైతే ఉపకారం చేశారో వాళ్ళు అందరూ మీకు కృతజ్ఞతగా ఉంటారని అనుకోకండి. మీ కృతజ్ఞత అక్కడే మీకు సాచార్యులు కట్టకుండా ఉంటే సరిపోదు. ఏంటి వాళ్ళకి మనం ఉపకారం చేశాం, కొంత కూడా వాళ్ళకి మన పట్ల గ్రాటిట్యూడ్ లేదని అలా అనుకుంటే మీకు లోకం యొక్క పోకడ తెలియటం లేదని అర్థం. ఆ కొత్తగా పెళ్ళయి అది పిల్లమే బంగారం అనుకుంటాడు. మీకు అర్థమవుతుంది, వాడికి నలుగురు ఐదుగురు పిల్లలు పుట్టాక అది పిల్లలు ఏం చేస్తుందంటే ఆయన గౌరవించడం మానేస్తుంది, అది పిల్లల పాఠానికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆడేడుస్తూ కూర్చుంటాడు. దీనికి కారణం ఇది లోకమే. అంచేత లోకం ఎటువంటిది అంటే కుక్క తోకలాంటిది. కుక్క తోక వంకరు ఎవడు చేస్తాడు? ఎవడ కుక్క తోక వంకరు ఎవడైనా తినగలడా? ఎవడ తినలేడు. అంచేత మీరు లోకాన్ని లోకాన్ని విడిచిపెట్టేయండి. మీ ఏదైనా చేతనైన ఉంటే చెయ్యండి, చేతనైన మంచి ఉంటే చెయ్యండి, అక్కడ కూడా అది విడిచిపెట్టేయండి. అది కూడా నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను ఈ నేను అంటే మీరు ఎవరిని ఇవ్వకూడదు. అదో డంబీస్ అదో డంబీ అది సాధించాను ఇది సాధించాను నేను ఆ నేను తీసుకో పక్కన పెట్టి పనిచేయి. అదే కృష్ణుడు గీతలో ఏం చెప్పాడు, కర్తలేని కర్మలు చేయమని చెప్పాడు. అంటే మీరు ఎవరికైనా ఉపకారం చేయనుంటే చెయ్యండి, వాళ్ళ దగ్గర కృతజ్ఞత వాళ్ళు మీకు చూపించాలి. ఎందుకు చూపించారంటే అది లోకం. ఇవన్నీ ట్రైనింగ్ అవ్వడానికి లోకం మీదకి వచ్చాం, కేవలం బట్ట కట్టుకోవడానికి అన్నం తింటానికి కాదు. మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చాం అంటే ట్రైనింగ్ అవ్వడానికి వచ్చాం. మనం శరీరం చనిపోయాక కొంతమంది పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు, కొంతమంది పాపలోకాలకు వెళ్ళొచ్చు. కొంతకాలం మళ్ళీ పాపలోకాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ పాపం ఖర్చు చేయక పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు, పుణ్యలోకాలకు వెళ్ళిన వాళ్ళకి పుణ్యం ఖర్చు చేయక వాళ్ళు పాపలోకాలకు రావచ్చు. కానీ అక్కడ అనుగ్రహించడానికి ఉన్నాయి, కానీ ఆ లోకాలు సాధన చేసుకోవడానికి అందులో ఒక్క లోకం పనికిరాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ లోకాలు ఎటువంటి ఏంటి, మన శరీరం చనిపోయాక వెళతాం అక్కడికి, జీవుడు ప్రయాణం చేస్తాడు, వాడు వాడు కర్మానుసారం వాడు ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసినప్పుడు ఆ లోకాలు ఎటువంటి అంటే సాధనకి పనికొచ్చి లోకాలు కాదు, ఏం పనికిరావు ఆ లోకాలు. మీకు పుణ్యం ఉంటే అనుగ్రహిస్తారు, పుణ్యం తాలూకు ఏదో అనుగ్రహిస్తారు. మీరు పాపం ఉంటే దోషం ఉంటే దోషం తాలూకు ఏదో అనుగ్రహిస్తారు. అక్కడ సాధన చేసుకోవడానికి ఏం ఉపయోగపడాలి లోకలు. మళ్ళీ సాధన చేయాలంటే ఈ ప్లానెట్ మీద ఇక్కడ రావాల్సింది, ఇక్కడ శరీరం ధరించవలసింది, ఇక్కడ ఇక్కడ మనం సాధన చేసుకోవాలి. సాధనకు పనికొచ్చి లోకం ఈ ప్లానెట్ ఒకటి, ఈ ఎక్ట్ ఒకటి. అది శరీరం చనిపోయాక ఏదో చేద్దాం ఏదో చేద్దాం అలా అనుకోకుండా టైం వేస్ట్ చేయకండి. ఇక్కడే మనం ప్రయత్నం చేసి ఆ శరీరానికి మరణం రాకముందే మరణం లేని స్థితిని పొందటానికి ఇక్కడే మనం ప్రయత్నం చేసుకోవాలి. కానీ మరణించిన తర్వాత మనం చేసేది ఇంకేముండేది, ఆ మరణించిన తర్వాత ఇంకా గోయింపు ఖండించింది తక్కువ. ఆ గోయింపు ఖండించలేని స్థితిని పొందాలంటే ఇక్కడే రియలైజ్ చేయాలి, వస్తున్న చావు లేని సత్పదార్థాన్ని ఇక్కడే రియలైజ్ చేయాలి. అంటే మీరు అనవసరం గొడవలకి వెళ్ళకండి, మీకు అక్కర్లేని గొడవలకి వెళ్ళకండి. మీ మనస్సు ఏ కారణాల్లో బాహ్యముఖం అవుతుందో చూసుకోండి, వాండరింగ్ ఎందుకు వస్తుందో చూసుకోండి. మైండింగ్ మైండ్కి ఆ కారణాన్ని తీసేస్తే వాండరింగ్ కూడా ఆగిపోతుంది. మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, జబ్బు కారణం పోతే జబ్బు కూడా పోదు. అంటే బహు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే లోకాన్ని కూడా లోకానికి వదిలేయండి. లోకం అనేది అలా ఉంటా ఉంటుంది, అందులో మనం ట్రైనింగ్ అయ్యి వచ్చాం. మన ట్రైనింగ్ అయ్యి మనం బయటకు వచ్చేయండి. ట్రైనింగ్ ఏదో కాలేజీలో చేస్తే కాలేజీలో కూర్చొని చదువుకుని బయటకు వచ్చేస్తాం, అలాగే లోకంలోకి వచ్చినందుకు ట్రైనింగ్ అయ్యి బయటకు పోవాలి. మనం ట్రైనింగ్ అయ్యి లోకం ఇది మటుకి ఈ ప్లానెట్ మటు. అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం బాగా సాధన చేసి సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి, సత్వగుణాన్ని నేర్చుకోవాలి. సత్వగుణం లేకపోతే సంపాదించాలి, ఉంటే దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అది సత్వగుణం కూడా గుణమే కదా, దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి ఏమవుతుందంటే మైండ్ కూల్గా ఉంటుంది, క్వైట్గా ఉంటుంది, బాడీకి కంఫర్ట్ ఉంటుంది. సత్వగుణంలో ఉన్న వాడికి బాడీకి కంఫర్ట్ ఉంటుంది, మైండ్కి కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ ఇది కల్చర్, కంట్రోల్ ఇది సివిలైజేషన్, కంట్రోల్ ఇది ఎడ్యుకేషన్. ఇప్పుడు జపధ్యానములు దేనికి? మనో నిగ్రహానికి. మనస్సుకి నిగ్రహం లేకపోతే దానికి లోచూపు కలగదు. దానికి లోచూపు కలిగితేనే కానీ లోపల ఉన్న వస్తువు దానికి, లోపల ఉన్న వస్తువు దానికి అనుభవం ఒక రాదు. ఈ మధ్యన ఒక భక్తుడు మాట్లాడుతూ నా దగ్గర ఒక మాట అన్నాడు. రోజు దేవుని ప్రార్థిస్తున్నానని చెప్పాడు వాడు. భగవంతుని ఏమన్నా అడుగుతున్నామని అడిగాను. మాకు అడగటాలో కడగటాలో లేవన్నాడు. ఆ భక్తుడు ఏమన్నా అంటే నీ కడగటాలో అడగటాలో మానేసామని, మాకు కడగటాలు లేవు ఇంకా అడగటాలు లేవు అని చెప్పాడు. వాళ్ళు భగవంతుని వెళ్ళి ప్రార్థిస్తున్నాడని చెప్పాడు. మరి ఏం అడగటాలు ఉంటే మాకు అడగటాలు లేవండి, ఏం అడగటాలు లేదు అన్నాడు. ఏమీ అడగటం లేదు అంటున్నాడు. రోజు ప్రార్థిస్తున్నాడని చెప్పి గుళ్ళోకి వెళ్తాం మాటలు లేదు, నాకు టెంపుల్ గోయింగ్ హ్యాబిట్ ఉంది, టెంపుల్కి వెళుతున్నాను భగవంతుని ప్రార్థిస్తున్నాను కానీ ఏం అడగటం లేదు అన్నా. మరి ఏదో అడగొచ్చాం కదా మనం, మీరు అడగమంటే అడుగుతానన్నాడు. మరి ఏమని అడుగుతాం? ఈ ప్రార్థించేవాడు పోయే వరకు ప్రార్థిస్తానని చెప్పాడు. లోపల ఆ లోపల ఎవరు ప్రార్థిస్తున్నాడు? మనస్సు ప్రార్థిస్తాం. భగవంతుని ఎవరు ప్రార్థిస్తున్నారు? మనస్సు ప్రార్థిస్తాం. ఈ మనస్సు ఈశ్వరుని ఏదైతే అడగమంటాందో అది అడగను, అది అడగను. ఎవరు ప్రార్థిస్తున్నారు? మనస్సు ప్రార్థిస్తాను. ఆ ప్రార్థించే మనస్సు పోయే వరకు ప్రార్థిస్తాను, తర్వాత మరి ప్రార్థించడానికి ఏం మిగలదు అన్నాడు. మాకు ఇంకా అది అడగటాలు లేవండి, ఈ ప్రార్థించేవాడు పోవాలి, మేము అడిగితే ఇంకా అది అడగాలి. అంతకంటే అడగటానికి ఈ లోకంలో ఏం కనపడటం లేదండి. ఏదైనా అడిగి తెచ్చుకున్నా నిలబడవండి. మన శరీరమే నిలబడినప్పుడు ఏదో మనం అడిగి తెచ్చుకునే ఎంతకాలంలో కాల ప్రవాహంలో అన్ని కొట్టుకుపోతాయి. నథింగ్ ఇస్ టూ హెవీ ఫర్ డెస్ట్. ప్రార్థించేవాడు పోవాలి అక్కడ. ఆ ప్రార్థించేవాడు పోయే వరకు ప్రార్థిస్తాడు, ఆడి శేషం లేకుండా పోవాలంటుంది. ఎవరు ప్రార్థించేవాడు? నా జీవిత గమ్యం అదే అన్నాడు. అంటే ఇప్పుడు జయాపజయాలు లేకపోతే కృష్ణుడు చెప్తాడు గీత, నిందా స్తుతి, మిమ్మల్ని నిందించే వాళ్ళు ఉంటారు, స్తోత్రం చేసేవాళ్ళు ఉంటారు. ఆ బ్యాలెన్స్ చేసుకుంటాను నీ బ్రెయిన్. ఎవరైనా నిందిస్తుంటే నీ మైండ్ ఎలా ఉంటుంది, స్తోత్రం చేస్తుంటే ఎలా ఉంటుంది? అవి బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఒకసారి భగవంతుడు ఏం చేస్తాడంటే నీ టెస్ట్ పెట్టడానికి బాధ్యం వేయకుని సంఘటన కల్పిస్తూ ఉంటాడు. నీకెంత బలం ఉంది, ఆధ్యాత్మిక బలం ఎంత ఉంది, నీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, నీ స్ట్రెంగ్త్ ఎంత ఉందో చూడటానికి బాధ్యం కొన్ని సంఘటనలు కల్పిస్తూ ఉంటాడు. నీకోసం నీ స్ట్రెంగ్త్ ఎంత ఉంది చూడటానికి, నిన్ను పరీక్షించడానికి, అంతేకాదు నిన్ను పాడు చేయటానికి కాదు. నీ స్ట్రెంగ్త్ చూడటానికి భగవంతుడు కొన్ని కొన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంటాడు కావాలి. అది ఎట్టి పరిస్థితిలోనే మీరు వ్యావరింగ్ ఎక్కర్లేదు, వాండరింగ్ ఎక్కర్లేదు, తొందర పడకండి. మీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగినది భగవంతుడికి తెలియకుండా సంఘటన జరగటం లేదు, భగవంతుడికి తెలుసు. అయితే మీరేం తొందర పడక్కర్లేదు, ఏదైపోతున్నా ఏదైపోతున్నా భయపడకండి, తొందర పడకండి. తనకి ఎరుక మనశ్శాంతి ఒకేసారి వస్తాయి. లోపల వస్తువు నీకు ఎరుకలోకి వచ్చినప్పుడు శాంతి కూడా వచ్చాయి. ఆ రెండు ఒకేసారి వచ్చేస్తాయి. ఎరుక శాంతి ఒకేసారి వచ్చేస్తాయి. ఆ శాంతి లోపల వస్తువు యొక్క స్వభావం, దాని స్వభావం ఏది? అది ఉండటమే. లోపల ఒక వస్తువు దాని స్వభావం ఉండటం, అది దాని స్వభావమే జ్ఞానం. దాని స్వభావమే శాంతి, దాని స్వభావమే చైతన్యం. సముద్రానికి కెరటాలకి తేడా ఏమీ లేదు. కెరటాలను కూడా మనం నిరుగం చూడగలుగుతాం. సముద్రానికి కెరటాలకి ఏమి లేదు, సముద్రం పైన కెరటాలు ఉంటాయి. అది కెరటం అనుకుంటున్నాం, కెరటం కూడా నీరే, సముద్రం కూడా నీరే. ఆ కెరటాన్ని నువ్వు నీరుగా చూడగలిగిన పోయి వికారం రాదు. అది నామరూపాలు అంతా ఆత్మే, అంతా చైతన్యమే. నీ దృష్టి మనకు వస్తే, నీ చూపు మనకు వస్తే ఎవరిని ద్వేషిస్తాం, ఎవరికి అపకారం చేస్తాం? అంతా తానే, అంతా తానే ఉన్నాడు. బుడగ నీరే, కెరటం నీరే, మురుగు కూడా నీరే. అఖండ దృష్టి మనకు రావటం లేదు, అదే దృష్టి మనకు రావటం లేదు. అది వస్తేనే కానీ మనకు ఆత్మజ్ఞానం కలగదు. ఇప్పుడు సాధన అంటే ఏమిటంటే, సాధన ఎంతకైనా నీ లోపల వస్తువుని తెలుసుకోవడానికి సాధన అయితే ఆల్రెడీ ఉండ కదా. బాహ్య విషయాల వల్ల మనస్సు ఆకర్షణ, బాహ్య విషయాలు ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. నీ మనస్సు అటు మళ్ళకుండా చూసుకో. మనిషి పాడైపోవడానికి అనేక అట్రాక్షన్స్, శరీరం చనిపోవడానికి అనేక రోగాలు, అలాగే జీవుడు పతనం అవడానికి అనేక ఆకర్షణ. ఏ ఆకర్షణలో నువ్వు పడకుండా నువ్వు చూసుకోవటం సాధన, సాధన గమ్యం అంతవరకు. అది నీ మనసును లోపలికి తిప్పుకో. నీ మనసుకి కొంతమంది ఏకాంత వాసానికి వెళుతూ ఉంటారు కొంతమంది. ఏకాంత వాసం ఇంటికంటే వాళ్ళకి లోచూపు ఎంత ఉందో చూసుకుంటాను. కొంతమంది ఆశ్రమాలకు వెళ్ళి 10 రోజులు 20 రోజులు ఉంటా ఉంటారు. ఆశ్రమాలకు వెళ్ళి 10 రోజులు 20 రోజులు ఇంటికంటే వాళ్ళకు ఏకాంత వాసంలో లోచూపు చూసుకోవటం. ఇప్పుడు మీరు కుటుంబాన్ని సంవత్సరానికి ఒక 15 రోజులు మీరు కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళండి, అప్పుడు తెలుస్తుంది మీ కుటుంబం మీద మీకు ఎంత వ్యామోహం ఉంది ఎంత లేదని. అప్పుడు అసలు మీకు మోహం ఉందా లేదా అటాచ్మెంట్ ఉందా లేదా మీకు తెలుసు. అటాచ్మెంట్ ఈజ్ సిన్. ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, దట్ బ్రింగ్స్ అస్ మెదర్. అంటే మీ మనసులో ఉన్న బలహీనతలు మీకు తెలుస్తూ ఉంటుంది, మనసులో ఉన్న మోహం తెలుస్తూ ఉంటుంది. తెలిస్తేనే కానీ దాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యం. లోపలికి మీ మనస్సుకి లోచూపు నేర్చుకోవాలి. కల్చర్ అంటారు అది. ఎప్పుడు మనకు లోచూపు లేని వాడికి లోపలైన వస్తువు ఎరుకు పడదు. కొంతమందికి అసలు ఇన్నర్ లైఫ్ ఉండదు. కొంతమందికి అసలు ఆత్మ జీవితం వదిలేయండి, మానసిక జీవితం, ఇన్నర్ లైఫ్, లోపల బ్యూటీ, లోపల సౌందర్యం, హృదయంలో ఉన్న సౌందర్యం, ఇన్నర్ లైఫే ఉండదు అసలు. ఆ లోపల ఆ వస్తువు తాలూకు వైభవం కానీ దాని తాలూకు సౌందర్యం కానీ అది చూడాలనే కాంక్ష కానీ ఉండదు. ఈ లోకంలో 3 రకాల మనుషులు ఉన్నారన్నాడు రామకృష్ణుడు. ఒకడు బద్ధుడు, ముద్దులాడు. వాళ్ళకి తిండి మంత్రం తప్పించి ఇంకేమక్కర్లేదు. వాళ్ళు ఏంటి, కంచాన్ని సరిపడి తింటారు, మంత్రాన్ని సరిపడి పడుకుంటారు. వాళ్ళు వాళ్ళు ఈ లోకానికి పనికిరారు, దేనికి పనికి పోనీ లోకానికి పరలోకం అదే. నీ లోకానికి ఏం ఉపయోగపడతారంటే ఈ లోకానికి పోనీ. దేశానికి ఉపయోగపడద్దు, గ్రామానికి ఉపయోగపడద్దు, ఆ కుటుంబానికి కూడా ఉపయోగపడరు. ఆ వండిన మాంసం వాళ్ళు అక్కడే తినేస్తారు. వాళ్ళు దేశానికి సేవ చేయక్కర్లేదు, ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఇంట్లో వాళ్ళకి కూడా ఉపయోగపడరు. వీళ్ళు బద్దులు అన్నాడు. బద్దులు అంటే వాళ్ళకి ఏం అక్కర్లేదు ఇంకా. ఇంకా పొట్టే వాళ్ళు పొట్టే వాళ్ళకి, వాళ్ళకి పొట్టే స్వర్గం, వాళ్ళు పొట్టే మోక్షం, వాళ్ళు పొట్టే పార్టీ వాళ్ళకి అరకల కర. లోకానికి అతీతంగా ఏదో ఒక వస్తువు, చైతన్య లోకానికి ఆధారంగా ఏదో వస్తువు ఉందంటున్నారు. లోకానికి ఆధారంగా ఉన్న వస్తువు మన హృదయంలో కూడా ఉందంటున్నారు. అదే నిజం అంటున్నారు, అది ఒకటే నిజం అంటున్నారు. అయితే అది ఏదో తెలుసుకుందాం అని ప్రయత్నం చేస్తున్నాం. అందరం మనం అందరం ముముక్షువులు, అంటే జిజ్ఞాసువులు. అంటే ఈ జ్ఞానం రాలేదు కానీ జ్ఞానం కోసం, ఆ జ్ఞాన సౌపార్జన కోసం ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత జ్ఞానులు అంటే సిద్ధ పురుషులు. ఈ ముముక్షుడు ప్రయత్నం చేసి, జిజ్ఞాసుడు ప్రయత్నం చేసి వాడు సాధన చేసి అరిగిపోయి, ఆ ఎముకలు కూడా అరిగిపోయి దాకా సాధన చేసి జ్ఞానాన్ని పొందుతారు. ఈ 3 రకాల మనుషులు మనకు లోకంలో కనిపిస్తారు. బద్ధులు, ముముక్షులు, తిరోజవులు, జ్ఞానులు. అయితే రామకృష్ణుడు ఫండమెంటల్గా ఏం చెప్పాడంటే, ముందు మీరు క్షేమలుగా ఉండటం నేర్చుకోండి అన్నాడు. క్షేమల దగ్గర ట్రైనింగ్ అవ్వండి అన్నాడు. ఇసుక పంచదార కలిపేసి, ఇసుక పంచదార కలిపేసిన చోట పడేస్తున్నట్టండి, ఆ చేపలు ఏం చేస్తాయని, పంచదార పట్టిపోతాయని, ఇసుక అక్కడ వదిలేస్తాయి. అలాగే నువ్వు ప్రపంచంలో మంచిని తీసుకో, చెడ్డను వదిలే. ప్రపంచంలో 100కి 100 పాళ్ళు మంచి ఉండదు, 100కి 100 పాళ్ళు చెడ్డ ఉండదు ప్రపంచంలో. లోకం అంటే మంచి చెడ్డలు మిశ్రమైన లోకం. కేవలం మంచి ఉండదు, కేవలం చెడు ఉండదు. లోకంలో 2 ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెవులు ఏం చేస్తున్నాయి, పంచదార తీసుకుని ఇసుక ఎలా వదిలేస్తలేవు. ఈ లోకంలో మంచి లేదు, మంచి ఉంటే తీసుకో, చెడు ఉంటే వదిలి. ఆ చేవల దగ్గర ట్రైనింగ్ అవ్వు అన్నాడు రామకృష్ణుడు. చేవలో నీ గురువుడు ప్రస్తుతానిక చేవలను చూసి నువ్వు ట్రైనింగ్ అవ్వు. అంటే నువ్వు నీ ఆలోచన చూపు లోతుకి వెళ్ళాలి, ఆలోచన లోతుకి వెళ్ళాలి, నీ లోతు లోతుకి వెళ్ళాలి. కొంతమంది లోతు మనుషులను ఉంటారు, వాళ్ళు చాలా క్వాలిటీగా ఉంటుంటారు. అలా రామచంద్రమూర్తి కూడా చాలా లోతైన మనిషి. మన అవతార పురుషుడు రాముడు కూడా చాలా లోతైన మనిషి, చాలా డీప్గా ఉంటాడు. కాబట్టి మన వ్యతిరితనం రాముడిలో నీకు ఎక్కడ వ్యతిరితనం కనపడదు, చాలా డీప్గా ఉంటాడు. సీతమ్మ దగ్గర లక్ష్మణుని కాపలా పెట్టి వెళతాడు మారీచిని సంహారం చేయడానికి. సరే ఏదో మాటలు సీతమ్మ ఏదో మాటలందని లక్ష్మణుడు సీతమ్మను వదిలేసి వచ్చేస్తాడు. రాముడు ఎదురుపడతాడు. నేను సీతమ్మ దగ్గర కాపలా ఉండమంటే నాకు ఎలా విడిచిపెట్టి వచ్చామంటే నానా మాటలు అందా, మాటలు భరించలేక నేను సీతమ్మను విడిచిపెట్టి వచ్చేసానని చెప్తాడు. ఎవడు, లక్ష్మణస్వామి. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, సీతమ్మ ఎన్ని మాటలన్నా పొరపాటు నీదే అన్నాడు లక్ష్మణుడు. ఏంటంటే పని చెడిపోయింది. నేను ఎక్కడ నేను ఇంటికాడ కాపలా పెట్టాను, మనం లేకపోతే రాక్షసులు సీతమ్మని తినేస్తారు, లేకపోతే ఎక్కడికైనా తీసి అపహరిస్తారు, సీతమ్మని అపహరిస్తారు. ఇప్పుడు నువ్వు వచ్చేసి రెండట్లు ఏదో జరిగి ఉంటుంది, సీతమ్మని అపహరించడం అనేది జరిగి ఉంటుంది, లేకపోతే సీతమ్మను భక్షించడం అనేది జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ ఆవిడ ఏదో ఉందని ఆ మాటలకు నువ్వు ఉద్రేకపడి వచ్చేసావంటే పొరపాటు నీది, ఆ మాటలకు నువ్వు అంత ఎమోషన్ తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు కార్యం చెడిపోయింది, పని చెడిపోయింది అంటాడు రాముడు. ఎవరో మాట్లాడన్నారని మన పని చెడగొట్టుకోలేదంటున్నాడు రామచంద్రమూర్తి. అయితే మనం తొందరగా వికారాలు తెచ్చుకోకూడదు, తొందరగా ఉద్రేకపడకూడదు. ఎమోషన్ వేరు, డివోషన్ వేరు. నువ్వు బాగా అర్థం చేసుకోండి, ఎమోషన్కి డివోషన్కి సంబంధం లేదు. డివోషన్ మంచిది, ఎమోషన్ మంచిది కాదు. కొంతమంది ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న విషయానికి ప్రతిస్పందన రియాక్ట్ అయిపోతుంటారు, ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయిపోతుంటారు. వెరీ ఇన్సల్ట్, వెరీ ఇంజరీ, దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. మీకు మహాత్మా గాంధీ జీవిత చరిత్ర చదువుతుంటే ఆయన ఎన్ని అవమానాలు భరించాడో తెలుస్తుంది. అంటే ఎన్నో అవమానాలు భరిస్తేనే కానీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్ముడు అవ్వలేదు. మీ క్షేమం కోరేవాడు ఏదైనా మీరు చిన్న మాట అంటేనే వేరు చేయలేరు. ఇంక మీ మనసు లోపల ఎలా జరుగుతుంది, మీరు లోచింపు ఎలా వస్తుంది, అంతర్దృష్టి ఎలా కలుగుతుంది, అంతర్దృష్టి లేని వాడికి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఇప్పుడు గాలి వేస్తుంటే రావి చెట్టు ఆకులు ఏ విధంగా అటు ఇటు ఊగిపోతాయో, జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి మీ మనసు అటు ఇటు ఊగిసిరాడుతంటే మీ మనసు మీ లోపలికి ఎలా కడుతుంది, ఆత్మజ్ఞానం మీరు ఎలా ఫిట్ అవుతారో, మీకు యోగ్యత ఎలా వస్తుంది, అర్హత ఎలా వస్తుంది, రానే రాదు. మీ మనసు ప్రశాంతంగా ఉందనుకో, ఇది మనం శాంతిని కాపాడుకోవాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి, మీరు సర్వకాల సర్వావస్థలో మీరు ఎక్కడున్నా శాంతిని కాపాడుకోండి. మీ శాంతి ఎప్పుడు చెదిరిపోనివ్వద్దు, మీ శాంతిని పాడు చేసుకోకూడదు. మీరు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, మీ శాంతిని మట్టికి మీరు పోగొట్టుకోవద్దు. ఏంటి శాంత చిత్తం ముఖ్యమైనది. రాధాకృష్ణుడు చెప్పాడు, స్త్రీకి అనుకూలమైన భర్త దొరకటం కంటే, భర్తకు అనుకూలమైన భార్య దొరకటం కంటే, నచ్చిన ఉద్యోగం దొరకటం కంటే, నచ్చిన అధికారం దొరకటం కంటే శాంతచిత్తం గలవాడి సృష్టిలో అదృష్టం ఉంటుందని. అది నీ ప్రశాంతిని, నీ ప్రశాంతతను కాపాడుకో, నీ శాంతిని కాపాడుకో. నీకు ఆత్మలో లయం కావలసిందే మనస్సు. లోపలన్న చైతన్యంలో మనస్సు లయం వాళ్ళు మనం చేసే సాధన. హృదయంలో ఉంది, ఏదో హృదయంలో ఉంది, హృదయంలో ఉంది. మనం అందరం ఇప్పుడు హృదయంలోనే ఉన్నాం, హృదయంలో ఎప్పుడూ ఒకటిగానే ఉంటాం. నిద్రలో అందరం సమానమే, శ్మశానంలో కూడా సమానం, మన హృదయంలో కూడా మనం సమానంగా ఉన్నాం. ఈనాటికైనా ముందు నాటికైనా ఈ జన్మకైనా రాబోయే జన్మకైనా మనం జ్ఞానం పొందవలసింది హృదయంలో. మీరు ఏదో దొంగనే దొంగనే అంటున్నారు, ఈ దొంగని మూలంలో లోపల ఉందంటున్నారు, ఆ లోపల ప్లేస్ అది అక్కడే స్వర్గం ఉందంటున్నారు, వైకుంఠం ఉందంటున్నారు, నారాయణుడు అక్కడే ఉంటున్నారు, అక్కడ ఉన్నారంటున్నారు, వాడిని చూడటానికి ప్రయత్నం చేస్తాను, మళ్ళీ ఈ దొంగని వెళ్ళి వస్తాను ఏంటంటున్నారు. వాళ్ళు సాధకులు, వాళ్ళు ఇంటికెళ్ళి సాధన చేసుకుంటున్నారు అన్నమాట. పాపం కబుర్లు కాకరకాయలు తోడు సరిపెట్టకుండా సాధన చేసుకుంటున్నారు. ఇక్కడ రహస్యం ఉంది, వాడిని వదిలేసి చూడాలి. మీరు నిజాలే మూలాన్ని, నిజాన్ని వదిలేసి చూడాలి. మీకు అడ్డొస్తున్న మాట నిజే, నేను గ్రహిస్తున్నాను, మీరు చెప్పింది కూడా నిజమే. నువ్వు నిజాలేని మూలాన్ని, నిజాలేని మూలాన్ని ఇప్పుడు మనం ఎడతాను ఎక్కడికో. ఎవరో పీచుకోరు వస్తాడు, ఏం పీచుకుని పెడతాడు, ఏ తంటాలు పెడతాడు, మనం ఏం చేస్తాము, వాడిని తప్పించేసుకు వెళ్ళిపోతాం. అలాగే ఈ నిజాన్ని అతిక్రమించి నిజాన్ని, ఆ నిజాన్ని ఖచ్చితంగా నిజాన్ని వదిలేసేద్దాన్ని చూడగలి, నిజాన్ని మూలాన్ని చూడగలి. నిజాన్ని అడ్డొస్తున్నది రైతే, అది ఇంటికి అడ్డొస్తుందంటే అది పోవడానికి అది ఇష్టపడదు. అయితే నిజాన్ని అచేతంగా ఉండి, నిజాన్ని అచేతంగా మనస్సుకు అచేతంగా ఉండి మూలాన్ని చూడగలగాలి. అప్పుడు నీకు మూలం వ్యక్తమవుతుంది. దీన్ని అడ్డురాని అనుకోవద్దు, ఇది అడ్డురావడానికి చూస్తుంది, కానీ దీని గొడవ వదులుకోవాలి. దీని గొడవ వదులుకో అంటే మర్చిపోతే ఏమీ లేదు, ఎవరికి ఎండీ పరగెత్తాను. కొంతమంది జరిగిపోయిన గొడవలనే తలపెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి సాధన చెడిపోదు. మర్చిపోతే ఏమీ లేదు, మర్చిపోతుందే మందు. మీకు శాంతిగా ఉండాలంటే ఒక మందు ఉంది. మీ జీవితంలో భూతకాలం అంతా మర్చిపోండి. భూతకాలం అంతా మీరు మర్చిపోతే మీరేది శాంతి, అశాంతి అసలు మీకు కనపడదు. కొంతమంది ఒంటిగా కూర్చుని ఇంటికాలు జరిగిపోయిన సంఘటనలన్నీ తలపెట్టుకుంటూ ఉంటారు. ఎల్లం అలాగండి, పొలం ఇలాగండి, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా. ఈ జరిగిపోయిన సంఘటనలు తలపెట్టుకోవడం మీకు సాధన సాగదు, లోచింపు రాదు, లోదృష్టి రాదు. మీకేమవుతుంది, రజోగుణం పెరిగిపోతుంది, మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది, మళ్ళీ రజోగుణంలోకి వచ్చేస్తారు, భగవంతుడికి దూరం అవుతాం, ప్రపంచానికి దగ్గర అవుతాం. అంటే మండ ఏంటంటే, మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు జరిగినా, మీ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించేటువంటి సంఘటనలు జరిగినా,
అని కంప్లీట్ గా మర్చిపోండి. మర్చిపోయి మీ మనసు అణిగిపోతుంది. అదే మనసు. ఎవరైనా మిమ్మల్ని అవమానం చేశారనుకోండి, వాళ్ళు అవమానం చేశారు, వాళ్ళు అవమానం చేశారు మీరు ఇలా అనుకుంటా ఉంటారనుకోండి, చివరికి మర్చిపోవడం జరగదు కదా. వాళ్ళని ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతీకారం తీర్చుకోవాలన్నప్పుడు మళ్ళీ ఏమొస్తుంది, ఏమంటే వస్తుంది, మళ్ళీ రజోగుణం వచ్చేస్తుంది, మళ్ళీ మాయలో పడదు. అయితే భగవంతుడి యొక్క పాదాలను మనం ఆశ్రయించకపోతే గుణాల్లోంచి బయటపడలేదు. మిమ్మల్ని ఎవడో అవమానం చేశాడనుకోండి, వాడి సంగతి భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడు కుదిరైన మీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటాడు. మనకి మనసుకి చేపలేయడానికి కూడా కారణం ఏంటంటే భగవంతుడి మీద ఉండవలసినంత నమ్మకం మనకు లేదు. అదే మనం చేపలేయడానికి కారణం. భగవంతుడి మీద పూర్తిగా మనం విశ్వాసం ఉంటే భరోసాన్ని చెల్లించదు. అసలు డౌటింగ్ కామర్సులు మనం ఎన్ని డౌట్లు తీర్చుకుంటాం. ఒక సందేహం తీర్చితే ఇంకో సందేహం వస్తుంది, ఒక సందేహం పోతే ఇంకో సందేహం వస్తుంది. ఎన్ని సందేహాలని మనం పోగొట్టుకుంటాం. అన్ని సందేహాలు వస్తూనే ఉంటాయి. సందేహించే వాళ్ళు మన కాలం సందేహాలు వస్తూనే ఉంటాయి. అసలు సంశయ ఎవడరా వీడు సంశయిస్తున్నాడు, ప్రతి విషయానికి సంశయిస్తున్నాడని నువ్వు చూసుకుంటే, ఆ సంశయించే వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడి నుంచి వేస్తున్నాడు అని చూసుకుంటే ఆ డౌట్ రకండి. వాడు మూలాన్ని వాడు చూసుకున్నాడు, అసలు వాడు లేడని సంగతి తెలుస్తున్నట్టు. నిజానికి దాని మూలం వాడు చూసేటప్పుడు మనకేం తెలుస్తుందంటే అది అసలు లేడు లేదని సంగతి తెలుస్తుంది. దాన్ని పోగొట్టుకోవడానికి మనం చేసిన ప్రయత్నం చూసి మనం చూసి మనం నవ్వుకుంటాం. అంటే దాన్ని దాటి చూడాలి, దాన్ని మూలకం చేసి చూడాలి. ఆ మూలక మూలకలంపును అతిక్రమించి మూలకలంపు మూలాన్ని చూడాలి. మూలకలంపు తప్ప లేకుండా పో. అయితే భగవంతుడు ఏం చెప్పాడంటే, నీ పాలు బుద్ధికి జ్ఞానం రాదు, నన్ను అర్చన చేయగా చేయగా, నన్ను ప్రార్థించగా ప్రార్థించగా, నాకు ఇష్టమైన పని నువ్వు చేస్తూ ఉంటే, నా ఇంటి నీకు గౌరవం ఉంటే, నేను చెప్పి యొక్క మాటను అర్థం చేసుకుని ఆచరించడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే, నీ పాడు బుద్ధిని తొలగించి ఎటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తే నేను అనుభవంలోకి వస్తాను, అటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తాను అర్జున అన్నాడు. భక్తిని విడిచిపెట్టకూడదు. ఇంకే భక్తి మనకి జ్ఞానాన్ని తెచ్చిస్తుంది, భక్తి మనకి జ్ఞానాన్ని పట్టిస్తుంది. భక్తి జ్ఞానానికి తల్లి. అంటే భక్తిని పోషించుకోవాలి. సత్వగుణాన్ని ఎలాగైతే మనం పోషించుకోవాలంటున్నామో అలా భక్తిని పోషించుకోవాలి. భక్తి వల్ల మనకి జ్ఞానం కలదు. అంటే నువ్వు విచారణ మార్గంలోకి వెళ్ళి, విచారణ మార్గం వెళ్ళి, ఇప్పుడు విచారణ మార్గం అంటే ఏమిటండి అంటూ ఉంటారు. ఏది మనకి నేనుగా వ్యక్తం అవుతాం, ఏది మనకి విచారణ మార్గం అంటే జ్ఞాన మార్గం, ఏది మనకి నేనుగా వ్యక్తం అవుతుందో, ఏది మనకి నేనుగా వ్యక్తం అవుతుందో, దాని ఆదిని చూడటమే, అది జన్మించే స్థలాన్ని చూడటమే విచారణ మార్గం యొక్క లక్ష్యం. ఏదైతే మనకు నేనుగా వ్యక్తం అవుతుందో దాన్ని తొలగించుకోవటమే విచారణ మార్గం యొక్క లక్ష్యం. ఏదైతే మనకి నేనుగా వ్యక్తం అవుతుందో దాన్ని తొలగించుకోవటానికే విచారణ మార్గం యొక్క, అదే జ్ఞాన మార్గం, అదే విచారణ మార్గం, అదే డిస్క్రిమినేషన్. అది ఒక పద్ధతి. తర్వాత శరణాగతి పద్ధతి. శరణాగతి పద్ధతి ఏంటంటే, ఉన్నది భగవంతుడే, అసలు మనం లేవు. అయితే భగవంతుని తెలిసాక మనం లేవని సంగతి తెలుస్తుంది. భగవంతుని తెలుసుకునే వరకు మనం ఉన్నాం, భగవంతుడు ఉన్నాం అనిపిస్తుంది. హరిని తెలుసుకున్నాక తెలుస్తున్నట్లు మనం లేదు, మొన్నవాడు హరి అని. కొంతమంది అంటూ ఉంటారు, ఈ మధ్య డిప్రెషన్ లోకి వెళ్ళామంటారు. వాటి దట్ ఇస్ డిప్రెస్డ్. మనం ఎప్పుడైనా దెంగ పెట్టుకున్నాం అనుకోండి, మనకి దెంగ వచ్చేసింది. ఆ దెంగ పెట్టి ఎవరు లోపల ఎవరు దెంగ పెట్టుకుంటున్నారు? దొంగదంగా దెంగ పెట్టుకుంటుంది. అది ఈ దెంగ పెట్టుకునే నేనెవడం అని ఆ నేను ప్రశ్నించు. ఆ నేనేం చేస్తుంది, దాని మూలంలోకి జరుగుతూ ఉంటుంది. నేను దాని మూలంలోకి వెళ్ళగా వెళ్ళగలగా దాని మూలస్థానం తెలుసు. మూలకలంపు మూలస్థానం ఎప్పుడైతే తెలిసిందో ఆ మూలకలంపు అదృష్టం అయిపోతుంది. అప్పుడు ఈ మూలకలంపు వచ్చి దెంగ ఏమైపోతుంది, అది కూడా తప్ప లేకుండా పోతుంది. ఆ లోకింపు లేక మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నువ్వు సాధన దేనికోసం చేస్తున్నావు? సాధనతో పని ఏమవుతుంది? లోపల వస్తువు ఉంది కదా, దాన్ని నువ్వు కలిపెట్టవలసిన పని ఏమి? నీ ఇష్టాలు, నీ అయిష్టాలు ఆ వస్తువుని తెలుసుకోవడానికి అడ్డు వస్తున్నాయి. నీ సాధన నీ ఇష్టాలని అయిష్టాలని పోగొట్టుకోవడానికి అక్కడ నీ సాధన నిలబెట్టు. అది సాధన యొక్క కమ్యం. ఇప్పుడు నీకు లోపల ఆనందం దొరికి ఆనంద సముద్రం ఒకసారి పొంగి నీ సహస్రారాన్ని ముంచుతుంది అనుకోండి, మీకు అనుకూలమైన మాటలు చెప్పిన ఎవరైనా ప్రతికూలమైన మాటలు చెప్పినా మీ మనసు అక్కడ ఇల్లు వాళ్ళు అంతదాకా చేయం పడ్డని అనుకునే బయటికి రమ్మంటే రాదు ఇంకా. అలాగే మీ హృదయంలో ఆ హృదయంలోని ఆనందాన్ని రుచి కలిగింది అనుకోండి, మీ హృదయంలోని ఆనందం నీకు అనుభవంలోకి వస్తుంది అనుకోండి, అనుభవం బయట సందర్భం మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, మనుషులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, నీ సంసార పరిస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నాను, నీ మనస్సు చెదరదు, నీ మనస్సు కదలదు. మనకి ఏ సంఘటన, మన జీవితంలో ఏ సంఘటన జరిగినా పరమేశ్వరుని తెలియకుండా సంఘటన జరుగుతుందని మీరు అనుకోకండి. ఏదో ఈశ్వర ప్రణాళికలు ఏదో ఉంది. తర్వాత మన పూర్వజన్మలకి ఈ జన్మకి అనుబంధం ఉంటుంది. ఒకసారి జన్మానికి అనుబంధాన్ని బట్టి అది అలా వెళుతూ ఉంటుంది. కొన్ని కొన్ని స్నేహాలు చూడండి, శ్మశానానికి వెళ్ళే వరకు స్నేహంగా ఉంటారు. రమణ మనుషులు ఏమి విశేషం లేదని మీరు అంటారనుకోండి, మా మనసు చెదరదు. ఎవరు రక్షణలో మేము ఉన్నామో వాడు లేదని మేము ఎలా అనుకుంటాం, వాడికి జ్ఞానం లేదని మేము ఎలా అనుకుంటాం. ఎవరు అనుగ్రహంలో ఎవరు దైవలో మాకు జ్ఞానం కలుగుతుందో వాటిలో విశేషం ఏమి లేదని, పంచదారులో చీపు లేదని మీరు చెబితే నమ్మేటంత అమాయకులు ఏమి కాదు. మేము ఇంకేంటే పంచదార ఆల్రెడీ గుర్తు చూశాం కాబట్టి మీ గాలి పటాల్లో లేదు, ఎది గాలి వస్తే పోవటం. ఎవరు ఉండటం వల్ల మనం ఉన్నామన్న సంగతి మనకు తెలుస్తుందో వారు లేవనేటువంటి మురుకు ఏమి కాదు. ఎప్పుడు కూడా మానవుడు సొంత ఆలోచన విడిచిపెట్టకూడదు, ఎత్తివారి దగ్గరికి ఉండకూడదు. వీరన్నీ అడుగు సాధకులు అంటున్నారు. ఎంతో ఒకసారి మన మనస్సు సంతోషంగా ఉంటుందండి, ఒక్కొక్కసారి సంతోషంగా ఉండటం లేదు. ఒకసారి సంతోషంగా ఉంటుంది, ఒకసారి సంతోషం పోతుంది. మనసు ఒకసారి సంతోషంగా ఉంటుంది, ఒకసారి ఏమో సంతోషం పోతుంది. ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతుంది. ఒక టైంలో సంతోషం ఉంటుంది, ఒక టైంలో సంతోషం పోతుంది. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే ఆ సంతోషం ఎవరికి వస్తుంది, ఆ సంతోషం ఎవరికి వస్తుంది, ఆ సంతోషం ఎవరికి పోతుంది. ఆ నేను అర్థం చేసుకుంటే, ఆ నేనని అర్థం చేసుకుంటే ఆ సంతోషం ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని సంగతి నీకు తెలుస్తుంది. ఒప్పో వండర్ఫుల్ టీచర్. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏదైతే వస్తున్నావు అని చెప్పి సబ్జెక్ట్ కాదు. ఇట్ ఈజ్ ఎ ట్రూ సైన్స్, దిస్ ఇస్ ఎ రాయల్ సైన్స్, దిస్ ఇస్ ఎ రియల్ సైన్స్. ఇప్పుడు నీకు ఏదైనా సంతోషం వస్తుంది ఒకసారి, మళ్ళీ ఆ సంతోషం పోతూ ఉంటుంది. ఎప్పుడు ఉండదు సంతోషం, మళ్ళీ ఆ సంతోషం పోతూ ఉంటుంది. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది. ఆ సంతోషం ఎవరికి వస్తుంది, మళ్ళీ ఎవరికి పోతాం. నీ లోపల ఎవరికో వస్తాను సంతోషం, నీ శరీరానికి రావటం లేదు. సంతోషం నీ శరీరానికి రావటం లేదు. నీ సంతోషం ఎవరో నీ లోపల ఒక నేనుకి వస్తాం, మళ్ళీ ఆ పోయింది ఆ నేను విడిచిపెట్టి ఆ సంతోషం పోతాను. ఇక భగవాన్ చెప్పి ఆ నేను ఎవరో ఏ సంతోషం ఏ నేనికి సంతోషం వస్తుందో, ఏ నేను విడిచిపెట్టి సంతోషం విడిపోతుందో ఆ నేను సరిగ్గా అర్థం చేసుకుంటే నీకు వచ్చే సంతోషం వచ్చినా అది పోయినా దాన్ని విలువ లేదని సంగతి నీకు తెలుసు. దేహం ఉండగా దేహం ఉంటే సంతోషించి, దేహం పోతే ఏడ్చింది లోకం కనిపిస్తుంటే సంతోషించి, లోకం పోతే ఏడ్చి ఆ నేను నీకు అర్థమైతే ఈ పంటాలన్నీ పోతాయని చెప్తున్నారు. ఆయన ఇంకోటండి, మన శాంతి కోసం, మన సుఖం కోసం, మన ఆనందం కోసం లోకం మీద ఇతరుల మీద ఎంతకాలం ఆధారపడి ఉంటాం? ఈ మనోత్తికుడి మీద ఎంతకాలం ఆధారపడి ఉంటాం మనం? ఎవరు మనల్ని పొగుడుతారని కనిపించి ఎవరు సన్మానం చేస్తారా, ఎవరు పొగుడుతారా, అప్పుడు మనకు సంతోషం వస్తుందంటే మరి వాళ్ళు సన్మానాలు ఎవరు చేయరు, ఎవరు పొగడం ఏడిస్తూ కూర్చోమంటారా? ఎవరు గౌరవిస్తారని కనిపెట్టుకుంటాం, ఎవరు గౌరవిస్తారు, ఎవరు సన్మానాలు చేస్తారు, ఎవరు పూజిస్తారని కనిపెట్టుకుంటే ఈ సన్మానాలు చేస్తే సంతోషించి ఈ నేనెవడు, ఈ పూజిస్తే సంతోషించి ఈ నేనెవడు, అసలు వీడికి ఒకటి విలువ ఉందా ఆ సన్మానాలకి విలువ ఉండటానికి? మీరేం తెలియదమో అది ఏం తెలియదు. మీరెవడో తెలిస్తే అసలు సన్మానాలకి గౌరవాలకి అగౌరవాలకి అటు అస్తిత్వం లేదు ఆ సంగతి నీకు తెలుస్తుంది. ఈ నేను మీకు అర్థమైతే గౌరవం లేదు అగౌరవం లేదు. ఇప్పుడు మన సాధన పరిచయం ఏంటి, మన సాధన యొక్క ప్రయోజనం ఏంటి, మనం మరణానికి మరణం తీసుకురావాలి. ఎవరు మరణిస్తారు? దేహం మరణిస్తుంది. ఆ దేహం మరణించక ముందు మనం మరణం లేని స్థితి పొందామనుకోండి, మనం మరణిస్తున్నారే తలంపు కూడా రాదు. మరణానికి మరణం తీసుకురావటం ఉంటే అది ఇంకే దేహం చనిపోయినప్పుడు ఏదైతే బాధపడుతుందా ఏది నీకు అర్థమైనప్పుడు దేహం యొక్క చావు కూడా ఏం ప్రాముఖ్యత ఉండదు అసలు. అప్పుడు మరణానికి మరణం తీసుకొచ్చినట్టు అది దాని అర్థం. మనం డెత్కి డెత్ తీసుకురావాలి. మీరు మీరు బాగా అర్థం చేసుకోండి, మరణం ఎవరికి? మీ స్లోలో కంగారు పడద్దు. మరణం ఎవరికి? దేహానికి మరణం. దేహం మరణిస్తుంది. దేహానికి మరణం రాకముందు మరణం లేని వస్తువు మనకు అనుభవంలోకి వచ్చిందనుకోండి, అప్పుడు దేహం మరణిస్తున్నప్పుడు మరణిస్తామన్న తలంపు కూడా రాదు. అప్పుడు మరణానికి మరణం తీసుకొచ్చినట్టు అది దాని అర్థం. నువ్వు అసలు ఈ గౌరవం అంటే ఏంటి, అగౌరవం అంటే ఏంటి, జయం అంటే ఏంటి, అపజయం అంటే ఏంటి, వీటిని అతను అర్థం చేసుకుంటా అంటే
ఈ లోపల వీటికి ఏదైతే ఈ గొడవలకి చలించిపోతుందో ఆమెను అర్థం చేసుకుంటే అసలు వీటికి ఇదిగా లేదు అసలు. అది అర్థం కాక ఈ గోడనే కనుక అది అర్థమైతే ఇది ఇదిగలేదన్న సంగతి నీకు తెలుస్తుంది. ఏది ఈ గౌరవాలు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది, అగౌరవం వచ్చినప్పుడు అలాగే, జయం వచ్చినప్పుడు అలాగే, అపజయం వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది కదా. ఈ చెలించే ఇది వాళ్ళ బయట సంగతిని చెలించింది నేను దీనికి అర్థమైతే అసలు ఆ బయట జయానికి అపజయానికి గౌరవాలకు అగౌరవాలకు అసలు విలువ లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. ప్రజలకి విలువ లేదు, పెళ్లికి విలువ లేదు. నీకు మూల తలంపు సత్యంగా ఉందా అసత్యంగా ఉందా? సత్యంగానే ఉంటుంది. మూల తలంపు నీకు ఎలా ఉంది? సత్యంగా అసత్యంగా లేదు. ఎప్పుడు వరకు అది సత్యంగా ఉంటుంది? ఆ మూల తలంపు మూలంలో ఉన్న సత్యం నీకు తెలిసే వరకు మూల తలంపు నీకు సత్యంగానే కనిపిస్తుంది. ఒకవేళ నోరుతో నువ్వు డినే చేయొచ్చు, మూల తలంపు మూలం నీకు తెలిసే వరకు మూల తలంపు నీకు నిజం కిందే ఉంటుంది. మూల తలంపు మూలం మూలంలోకి వెళ్ళి వృత్తి స్థలే మనక స్వస్థత భక్తి యోగ బోధాక్ష నిశ్చితం. ఒరే స్థలంలో మనస్సు నిలబెట్టి ఉండటం అదే యోగం, అదే భక్తి, అదే జ్ఞానం, అదే కర్మ. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉపయోగపడేది కర్మ కాకపోతే ఏది కర్మ? నీ జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడే కర్మ కర్మ కాకపోతే ఏది కర్మ? నీ జ్ఞానం సంపాదించుకోవడానికి ఒక పని నీకు ఉపయోగపడతానంటే అది ఆ పని పని కాకపోతే ఏది పని? నీ హృదయ స్థలంలో మనస్సు నిలబెట్టి ఉంచవయ్యా. నీ ఉపాసన కూడా ఇంటికంటే రాగద్వేషాల నుంచి విడుదల పొందటానికి ఉపాసన, విగ్రహారాధన కూడా అంతికే. కొంతమంది శివుణ్ణి శివుని అలా ఆరాధిస్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు, అభిషేకాలు చేసి మళ్ళీ వస్త్రాలు కడతా ఉంటారు, బట్టలు కడతా ఉంటారు, శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు, అన్నం పెడతా ఉంటారు, వాడికి నైవేద్యం పెడతా ఉంటారు. ఎన్ని పనులు చేసినా మన అజ్ఞానంలోంచి విడుదల పొందటానికి పొందండి. అది మనకు తెలుస్తుంది. శివుడికి అభిషేకం చేసినా, విష్ణువుని అలంకరించినా, సూర్యుడికి నమస్కారాలు పెట్టినా, కుమారస్వామిని దర్శించినా, ఇవన్నిటికీ పోతే మన అజ్ఞానంలోంచి బయటపడటానికి మనం చేసే పనులు. ఇది మనకు అర్థం అవ్వాలి. నిజంగా భగవంతుడు ఉన్నాడనుకోండి, వాడిని మనం పూజించం అనుకోండి, ఆ పూజించడం మన కోసం ఆయన పూజిస్తున్నాం. మనం ఆయన పూజించకపోతే వీళ్ళు మనం పూజించడం లేదని అనుకోడు అనుకుంటే వాడు దేవుడు కాదు. ఈ మధ్య ఎవరు అడుగుతున్నారు, కానీ మరి జీవుల్లో కూడా దేవుడు ఉన్నాడు కదా, మరి అంతటా దేవుడే ఉన్నాడు కదా, మాలో కూడా దేవుడు ఉన్నాడు. అయితే మీరు ఇప్పుడు దేవుడిగా ఉన్నారా రాక్షసుడిగా ఉన్నారా? ఇప్పుడు మనం మన హృదయంలో దేవుడు మాట్లాడితే ఇప్పుడు మనం పిశాచాల కింద ఉన్నామా దేవుడి యొక్క దాసుల కింద ఉన్నాం? అది కాదు, అంతటా దేవుడు అన్నమాట నిజమే. ఒకటి అర్థం చేసుకోండి, ఇక్కడ మళ్ళీ మనం మోసం చేసుకోకూడదు. బుడగ బుడగగా నిజం కాదు, నీరుగా నిజం. మీరు బుడగని నీరుగా చూస్తారంటే నీకు వికారాలు రావు, కానీ బుడగని బుడగగా చూస్తే మనకు నీకు వికారాలు వస్తాయి. మీరు నామరూపాలకి ఆధారంగా ఉన్న వస్తువును చూడటం మానేసి మీ దృష్టి నామరూపాలకే పరిమితం అయితే మీరు లోపలికి వెళ్ళారు ఆత్మజ్ఞానం కలగదు. బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ మనం మోసం చేసుకోకూడదు. మాలో కూడా దేవుడు ఉన్నాడు, మాలో కూడా దేవుడు ఉన్న మాట నిజమే. ఇప్పుడు నా అన్ని నామరూపాల్లోనూ ఈశ్వరుడు ఉన్నాడు, అన్ని రామరూపాల్లోనూ ఈశ్వరుడు ఉన్నాడు. అన్ని రామరూపాల్లో ఉన్న అంతర్యాముగా ఈశ్వరుని మనం చూస్తున్నామా, లేకపోతే నామరూపాలకే మన దృష్టి పరిమితం అవుతుందా? నామరూపాలకే మన దృష్టి పరిమితం అవుతుంది. కానీ నోటితో ఏం చెబుతున్నాం? అందరూ ఈశ్వరుడు ఉన్నాడు అని చెబుతున్నాం. అందరూ ఈశ్వరుడు ఉన్నాడు నోటితో చెబుతున్నాం. మనకు అనుభవంలో ఉందని అనుభవం లేదు, అనుభవంలో ఉన్నట్టు నటిస్తే మనం మోసం చేసుకుంటున్నాం. నా హృదయంలో భగవంతుడు ఉన్నవాటి నిజమే, నేను కాదనలో లేదు. దాని తాలూకు నాకు అనుభవం ఉందే అనుభవం. ఈ దేహం నిజం అనుకుంటున్నాను, ఈ దేహానికి ఉన్న రూపం నిజం అనుకుంటున్నాను, ఈ దేహానికి ఎవరో ఒక పేరు పెట్టారు ఆ పేరు నిజం అనుకుంటున్నాను. కానీ దేహానికి ఆధారంగా ఉన్న సద్వస్తువు ఒకటి ఉంది అయితే అది నాకు అనుభవంలో ఉందా? అనుభవం లేదు. నా దృష్టి ఇప్పుడు రూపానికి పరిమితమై ఉంది, నామానికి పరిమితమై ఉంది. అది ఉందా లేదా? అయింది. మరి రూప దృష్టిలోంచి నామ దృష్టిలోంచి విడుదల పొందితేనే కానీ లోపలున్న ఏది ఈ వస్తువు ఈ నామరూపాలకి ఏ వస్తువు ఆధారం ఉందని నాకు అనుభవంలోకి రాదు. ఇందులోంచి విడుదల పొందకపోతే అది అనుభవంలోకి రాదు. అంటే ఇందులోంచి నామరూప దృష్టిలోంచి విడుదల పొందటానికి నా సాధన అయితే దండం. మీకు రూప దృష్టి లేదనుకోండి, నామదృష్టి లేదనుకోండి, మిమ్మల్ని బంధించి ఏముంది? ఇంకా ప్రపంచం అంటే నామరూపాలే, రూపము నామము క్రియ, ఇదే ప్రపంచం. ఎందుకంటే ప్రపంచం లేదు. రూపాన్ని తీసే మన రూపాన్ని తీసేయండి, ఈ రూపానికి ఉన్న పేరును తీసేయండి, ఉన్నది ఒకటే. అది మనకు అనుభవంలోకి లేదు. ఇంకేది రూప దృష్టి నామ దృష్టి వల్ల ఈ అహంభావం ఏం చేస్తుందంటే
మన శరీరానికి అన్నం పెట్టకపోతే 40 రోజులు చచ్చిపోతుంది. అలాగే నీ దేహముతో తాదాత్యం పొందే ఆ మూల తలంపుకి, ఆ ఆది తలంపుకి, ఆ మొదటి తలంపుకి, ఈ దేహము నేనని చెప్పే తలంపుకి రూపదృష్టి తీసేసామనుకోండి, నామదృష్టి తీసేసామనుకోండి, దానికి ఆహారం సప్లై అవ్వదు. అది ఆహారం సప్లై అవ్వకుండా అది పడిపోయి చచ్చిపోతుంది. ఇప్పుడు ఇందాక నీకు మొట్టమొదటి చెప్పాను, వాడి పిల్ల ఒక ముందు అది అమ్మను పట్టుకుని అమ్మ అమ్మ బొమ్మ బొమ్మ అంటా ఉంటాడు, నువ్వు తింటేది నేను తింటానంటాడు. ఇంకా అహంకారం అమ్మ రూపాన పట్టుకోండి, పిల్లవాడి పిల్ల ఏదో ఏం చేస్తుందంటే వాడు అహంకారం పిల్ల రూపాన పట్టుకుంటాడు. మీరు అక్కడ పెళ్లికలు వచ్చారు కూర బాగుంది అంటారు అనుకోండి, ఒక ఆయన దగ్గర కూరలు బాగానే ఉన్నాయని మీరు అంటారు అనుకోండి, మా ఆవిడ ఉన్నట్టుగా ఉన్నాయా అంటాడు. అంటే అది అహంకారం ఆడు పిల్లలు పట్టు, ఆడి పిల్లలు పట్టుకుని మా ఆవిడ ఆడ ఆవిడ ఎలా ఉంటుందో మనకి ఎలా తెలుస్తుందండి, ఏమండి ఆడి ఆడి పిల్లవ అహంకారం ఎలా ఉంటుంది? ఆవిడకి నలుగురు పిల్లలు పుట్టాక ఆ పిల్లవ అహంకారం ఏం చేస్తుందంటే భర్తను వేసి పిల్లలు పట్టుకుంటారు, కొంతకాలానికి మనవలు వస్తారు ఆ శవాలను పట్టుకుంటారు. చచ్చిపోయేటప్పుడు ఏ శవాన్ని చూపిస్తూ చచ్చిపోవటం, మళ్ళీ శవంలోకి మనం ప్రవేశించి ఇదే సంసారం. మన ఇందులో పని పాటు లేదు, ఏ శవాన్ని భుజాన వేసుకోవటం, ఆ రూపాన్ని ధ్యానం చేయటం, ఆ నామాన్ని స్మరించటం, ఆ శవస్మరణ వల్ల ఒక రూపధ్యాసం వల్ల నామధ్యాసం వల్ల ఈ అహంకారం పెరుగుతూ ఉంటుంది. ఏదైతే పోగొట్టుకోవాలని మనకుంటాం అని పెరుగుతూ ఉంటుంది. ఆ చివరికి వీడికి మనసు మీద కింద పెట్టేస్తారండి. కింద పెట్టేసేటప్పుడు వీడికి మా మునుమానవాలు అక్కడ ఉండే ఎక్కడ ఉండేది చంద్రకరలో ఉండే తీసుకురామంటున్నాను అసలు. అంటే ఏంటి అక్కడ ఏ దృష్టిలో ఉంది ఈ అహంకారం? రూపదృష్టిలో ఉంది. ఏ దృష్టిలో ఉంది? రూపదృష్టిలో ఉంది. ఈ రూపదృష్టి ఈ నామదృష్టిలోంచి విడుదల పొందకుండా నేనేదో బల బ్రహ్మంలో ఉన్నాను నాలో రోజులు మీలో ఉన్నమాట నిజమే, దాని తాలూకు అనుభవం ఉంది. భగవంతునికి అసలు రూపం లేదు, అవసరాన్ని బట్టి ఒక రూపం ధరిస్తాడు. ఆ రూపం ధరించినప్పుడు కూడా నీకు తెలుస్తుంది ఈ రూపాన్ని ఉడికి సృజించుకున్నాం, కానీ ఈ రూపానికి మనకి సంబంధం లేదు. ఆ రూపంలో ఉన్నప్పుడు కూడా ఈ రూపానికి పరిమితమై ఉండదు. మనం రూపంలో ఉన్నప్పుడు రూపానికి పరిమితమై ఉంటాం. దీనివల్ల నీకు జ్ఞానం వస్తుంది, దీనివల్ల నీకు జ్ఞానం పని చెయ్యి. ఎలా పని చేస్తే నీకు జ్ఞానం వస్తుంది, ఎలా పని చెయ్యి. కానీ నువ్వు చేసే పద్ధతిలో పని చేస్తే నీకు జ్ఞానం రాదు, అది కర్మయోగం కాదు. కర్మని యోగంగా చెయ్యి, నీకు జ్ఞానం కలుగుతుంది. అంటే ఈ అహంభావం ఎలా పెరుగుతుందమ్మా? రూపదృష్టి వల్ల, నామదృష్టి వల్ల ఈ అహంభావానికి ఫుడ్ ఎక్కువ వెళ్ళిపోతా ఉంటుంది. నువ్వు సాధన యొక్క గమ్యం ఏంటంటే దేహంతో ఏ తలంపు అయితే తాదాత్యం పొందుతుందో దానికి స్లోగా స్టడీగా ఫుడ్ సప్లై కట్ చేయాలి, అదే సాధన. నీకు లోకంలో ఇంకొక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మీ కుటుంబంలో జరుగుతాయి, సమాజపరంగా జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటన జరిగినప్పుడు ఒకసారి నీకు దుఃఖం వస్తుంది, ఒకసారి పొంగి వస్తుంది, ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి దుఃఖం రావచ్చు. భగవాన్ చెప్పేది ఏంటంటే ఆ సంఘటన జరగనివ్వండి, ఆ సంఘటనని జరగనివ్వండి, అలా జరుగుతూ ఉంటాయి ప్రకృతి అది. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అబ్బాయి పెళ్లి అయిపోయిన తర్వాత మీ అబ్బాయికి మిమ్మల్ని బాగా చూడడం అనుకోండి, మీరు ఏమో ఆశ్చర్యపడకండి. ఒకవేళ బాగా చూడటం మొదలు పెడితే మటుకు ఆశ్చర్యం పోండి. మీ అబ్బాయికి పెళ్లి అయిపోయిన తర్వాత మిమ్మల్ని బాగా చూడడం అనుకోండి, ఆశ్చర్యపడకండి. ఇంకా ప్రపంచం అది, అదేంటది? దట్ ఈస్ వరల్డ్. చూడకపోతే ఆశ్చర్యపోకండి, చూడటం మొదలు పెట్టినా పెళ్ళి అవ్వకుండా మీ అబ్బాయి ఎలా ఉన్నాడో పెళ్ళి అయిన తర్వాత కూడా అలా ఉంటే ఆశ్చర్యం పోండి. అది ఒకవేళ చూడటం మానేస్తే ఆశ్చర్యం పోకండి, అది ప్రపంచం అనుకోండి. ఆడి పిల్లలు ఆమె చూడదు, నలుగురు పిల్లలు పుట్టారు, ఏం చేసి అహంకారం ఆ పిల్లల్ని పట్టుకుంటుంది. ఈ ముసలం ఏమనుకుంటుందంటే మా అబ్బాయి నన్ను చూడటం ఇది అనుకుంటుంది, ఆడికి నలుగురు పిల్లలకి నా పిల్లలు నన్ను చూడటం మానేసి ఆడు ఏడుస్తాడు, ఇలా ఏడుపు కంటిన్యూ అవుతా ఉంటుంది, ట్రాన్స్ఫర్ అవుతా అంటున్నాను. అది ఇదంతా ప్రపంచం. ఇంటికి భగవాన్ చెప్పేది ఏంటంటే ఇది ప్రపంచం, ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచం అయ్యాక ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మీకు సంతోషం కలిగే సంఘటనలు ఉంటాయి, దుఃఖం కలిగించే సంఘటనలు ఉంటాయి. సముద్రంలో కెరటాలను ఆపి ఎలా ఆపు చేయగలరు మీరు? కెరటం కెరటం మధ్య స్నానం చేసి బయటికి రావాలి, మీ కోసం కెరటాలు ఆడవు. అదేవిధంగా లోకంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ఎన్ని సంఘటనలు జరిగిన ఆ సంఘటనలకి సంతోషం వచ్చే సంఘటన వస్తే పొంగిపోయి ఈనేని వారు, దుఃఖం వల్ల వచ్చే సంఘటన వస్తే డిప్రెషన్ వెళ్ళిపోయి ఈనేని వారని ఆ నేరుని మీరు అర్థం చేసుకుంటే, ఆ నేరుని మీరు పరిశీలిస్తే, ఆ నేరుని మీరు విచారణ చేస్తే, ఆ నేరుని శోధించి దాని మూలాన్ని చూస్తే మీకు సిద్ధి కలుగుతుంది. నేరుని శోధించండి, శోధించి దాని మూలాన్ని సాధించండి. దాని మూలాన్ని సాధించినప్పుడు జ్ఞానం, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతే, ఎటు చూసినా కాంతే, ఎటు చూసినా సుఖమే. మూలతలంపును శోధించి దాని మూలాన్ని సాధించినప్పుడు ఎటు చూసినా ఆనందమే. అప్పుడు శరీరం చనిపోతే అశుభం అనుకోరు, శుభమే అనుకుంటారు. సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఆ సంఘటనలు వదిలేయండి. ఈ సంఘటనకి చలించే ఈ మొదటి తలం ఎవరు, ఈ మూల తలం ఎవరు, దాని విచారణ చేయండి, దాని విచారణ చేయండి. అది ఎవరో చూడండి, అది దాని విచార దాన్ని విమర్శించండి. ఇతరులు కాదు మీ విమర్శించేది, మీ లోపల మూల తలంపుని విమర్శించుకోండి. ఆ మూల తలంపుని విమర్శించుకుంటే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, దాని మూలంలోనే జ్ఞానం ఉంది. సంఘటనకి చెల్లించకండి, సంఘటనకి చెల్లించి ఆ నేను భూమెత్తించి విచారణ చేసుకుంటే అది పత్తా లేకుండా పోతుంది. అప్పుడు మీకు ఆనందం అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి రావటం అంటే మీరే అవుతారు, అనుభవంలోకి రావటం కాదు ఆనందమే మీరే అయిపోతారు. ఆనందమే మీరే, మీరే ఆనందం. మీకు మరొక పేరే ఆనందం, మీకు మరొక పేరే శాంతి, మీకు మరొక పేరే సుఖం. సుఖం కోసం అప్పుడు బజార్లో వెతుక్కు అక్కర్లేదు, టీవీ దగ్గర వెతుక్కు అక్కర్లేదు. ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నేను అందరి హృదయంలో సమానంగా ఉన్నాను. ఒక హృదయంలో ఎక్కువగా లేను, ఒక హృదయంలో తక్కువగా లేను, అందరి హృదయంలో సమానంగా ఉన్నాను. మీరు నన్ను తెలుసుకోవడానికి కాంక్ష పడుతున్నారు, వేగులు పడుతున్నారు, జిజ్ఞాస పడుతున్నారు తెలుసుకోవాలని. మరి నేను అందరి హృదయాల్లో సమానంగా ఉన్నాను కదా, మీకు సమానం దృష్టి లేకపోతే ఈ సమానంగా ఉన్నది మీకెలా తెలుస్తుంది? ఎవరో భగవంతుడు చెప్తున్నారు, నేను కల్పించి చెప్పలేదు ఈ మాటలు. భగవంతుడు చెప్పే మాటలు, మన స్వామి చెప్పే మాటలు, మనకి యజమాని, మన యజమాని చెప్పే మాటలు. నేను అందరి హృదయంలో సమానంగా ఉన్నాను, ఒకరి హృదయంలో ఎక్కువ లేను, ఒక హృదయంలో తక్కువగా లేను. అందరి హృదయంలో సమానంగా ఉన్న నన్ను మీరు ఎరుపులోకి తెచ్చుకోవడానికి మీకు నాకు సంబంధించిన ఎరుపు లేకపోతే మీకు శాంతి కూడా దొరకదు, ఆనందం కూడా దొరకదు. ఎరుపు లేకుండా శాంతి రాదు. అందరి హృదయంలో సమానముగా ఉన్న నన్ను మీరు ఎరుకులో తెచ్చుకోవడానికి మీకు సమాన దృష్టి లేకపోతే ఈ సమానమైన వస్తువు మీకు ఎరుకులోకి ఎలాగ వస్తుంది అర్జున? ఓం నమో నారాయణాయ, నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అంటే మీ అబ్బాయిలు ఎవరైనా కోపం నుంచి మిమ్మల్ని పలకరించడం మానేస్తే దొంగనే కంగారు పడి నవ్వుకోండి, అది లోకం అనుకోండి. కంగారు పడదు ఎలాగా, కంగారు పడితే మీ మనసు బాధ్యం ముఖానికి వచ్చేస్తుంది, విచారణ చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది. అలా కంగారు పడకండి, ఎట్టి పరిస్థితుల్లో మీ మనసుని అశాంతి తెచ్చుకోకుండా. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ.